of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
Disclaimer, the views, comments and conclusions in the following program either expressed or implied are those of the host and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence, listener's discretion is advised.
ఇప్పుడు మీకోసం మైండ్ మీడియా సమర్పించు స్వరమాలిక కార్యక్రమం జనవరి 6, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
ఏ చోట ఉన్నా భారతదేశ ఔన్నత్యాన్ని కొనియాడుతూ సృజనాత్మక సాహిత్యాన్ని, అనువాదాలు, సంగీతం, సినిమా, భక్తి, సైన్స్, హెల్త్, క్రీడలు, ముఖ్యమైన సమాచారాలపై చర్చలు, ముఖాముఖి ఇంటర్వ్యూలు, మంచి సంగతులు, ఇలా ఎన్నో విషయాలను మీకు అందిస్తూ మీ అనుదిన జీవితాల్లో బంధమయ్యే మా స్వరం స్వరమాలిక. స్వరమాలిక కార్యక్రమాలు మీరు వింటున్నారు ప్రతి శుక్ర శనివారాలు మధ్యాహ్నం 2:30 నుండి 3:30 వరకు. భారత కాలమాన ప్రకారం స్వరమాలిక కార్యక్రమాలను మీకందిస్తున్నది మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, భారతీయ స్వరం. ప్లీజ్ స్టే ట్యూన్డ్. మీ శ్రీ సత్య గౌతమి. వింటూ ఉండండి స్వరమాలిక, ఎల్లప్పుడూ క్రొత్త విషయాలతో. అమెరికా నుండి భారతీయ స్వరం.
మాలికా సమయం మీకోసం. మకర సంక్రాంతి సందర్భంగా సంక్రాంతి ప్రత్యేక కార్యక్రమాలు వింటున్నారు. ముందుగా మకర సంక్రమణం మీద కార్యక్రమం. మన హిందూ సాంప్రదాయంలో వచ్చే పండుగలన్నిటికీ శాస్త్ర సాంకేతిక దృక్పథాలు ఉన్నాయి. సంవత్సరారంభంలో వచ్చే మొదటి పండుగ మకర సంక్రాంతి. సంక్రాంతి అనేది సంస్కృత పదం. దాని అర్థం సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశికి గమించడం, అదే సూర్యగమనం. ఈ సంక్రాంతి ప్రత్యేక దినాన సూర్యుడు ధనురాశి నుండి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇలా సూర్యుడు 12 రాసుల్లో కూడా ప్రవేశిస్తూ ఉంటాడు. ఈ 12 రాసులు ఏమంటే మేషం, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్చిక, ధను, మకర, కుంభ, మీన. ఈ 12 రాసుల్లోనూ తన గమనాన్ని పూర్తి చేసుకోవడానికి సంవత్సరకాలం పడుతుంది. ఈ సూర్యగమనాల్ని లెక్కించడానికి మన వాళ్ళు నక్షత్ర సముదాయాన్ని పరిగణలోకి తీసుకున్నారు. అదే వెస్టర్న్ ఆస్ట్రానమీలో నక్షత్రాల ప్రసక్తి ఉండదు. వాళ్ళు భూపరిభ్రమణాన్ని ఆధారంగా తీసుకుని 12 భాగాలుగా విభజించారు. దానికి ఒక్కొక్క జోడియన్ సైన్ ఇచ్చారు. భూమి దీర్ఘవృత్తాకార కక్షలో ఈ 12 రాసులు ఉన్నాయి. భూమి 365 రోజుల్లో ఈ రాసులను, ఒక్కొక్క రాశిని 35 రోజుల్లో దాటుకుంటూ పోతుంది. భూమి మీద ఉండే మనకు నెలకొక క్రొత్త నక్షత్ర సముదాయం ఒక్కొక్క రాశి క్రింద సంక్రమిస్తుంది కాబట్టి సంక్రమణం అనే మాట వాడతాం. మన వాళ్ళకి నక్షత్ర జ్ఞానం బాగా ఉంది. అందుకే సంక్రాంతిని ఒక సైన్స్ అని కూడా చెప్పుకోవచ్చు. అసలు ఈ సూర్యగమనం ఎప్పుడు మొదలవుతుందంటే December 20 to 23 తేదీల్లో ఉత్తరం వైపుకు మొదలవుతుంది. అందుకే దీన్ని ఉత్తరాయణం అని అంటారు. అప్పటి నుండి పగటి సమయం ఎక్కువవుతూ ఉంటుంది. అందుకే ఈ December 21, 22 షార్టెస్ట్ డే ఆఫ్ ది ఇయర్ అని అంటారు. ఇదే నిజమైన మకర సంక్రమణం. కానీ భూమి 23.45 degrees దీర్ఘవృత్తాకారంలో కాస్త టిల్ట్ అయి ఉండడం వల్ల దాని ఈక్వినాక్సెస్ కూడా స్లైడ్ అయ్యి ఉంటాయి. అందువల్ల మకర సంక్రమణం కూడా మెల్లమెల్లగా ముందుకు జరుగుతూ పోయింది ఓవర్ ది ఏజెస్. 1000 ఏళ్ల క్రితమట మకర సంక్రమణం December 31 పడిందిట. ఇప్పుడు జనవరి 14. 5000 సంవత్సరాల తర్వాత ఇది ఫిబ్రవరిలో రావచ్చుట. దీన్ని బట్టి చూస్తే మనకేమర్థమైంది? భూమి ప్రతి ఏడు అదే స్థానానికి రావడం లేదు. అంటే ప్రతి ఏడు ఖచ్చితంగా 360 రోజులు తీసుకోవడం లేదు, 365.24 అలా అవుతుంది. అందుకే 4 ఏళ్ళకు ఒకసారి లీపు సంవత్సరం అని ఏవో అడ్జస్ట్మెంట్స్ చేస్తుంటారు. కానీ మన పూర్వీకులకి భూమి సూర్యుని చుట్టూ తిరిగే కాల పరిమితులు అప్పటికే తెలుసు. అందుకే మనకి కూడా శూన్యమాసం అనేటువంటి సవరణలు పంచాంగంలో చొప్పించారు. సూర్య సిద్ధాంత దృగ్గణితాన్ని అనుసరించారు. అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగేటప్పుడు అది తన ముందున్న ఏ నక్షత్ర సముదాయానికి ఎదురుగా వస్తుందో దాన్ని సూర్యరాశిగా పరిగణించారు. అదే సమయంలో మిగతా గ్రహాలు కూడా వాటి కక్షలు ఏ నక్షత్ర రాశులకు ఎదురుగా ఉంటాయో అవి వాటి రాశులుగా పరిగణించారు. మనకు గ్రహగతులు నిర్ణయించేవి నక్షత్రాలే, అవి స్థిరమైనవి, అందుకే మన లెక్కలు తప్పవు. అలాగే సూర్యోదయ సూర్యాస్తమయ కాలాల్ని బట్టి రాత్రింబవళ్ళని హోరాశాస్త్రంలో పరిగణలోకి తీసుకుంటారు. అయితే భూకక్షను బట్టి అది ఏ నక్షత్ర సముదాయానికి ఎదురుగా ఉందో అది సూర్యరాశి అన్నారు కదా, మరి భూమి కంటూ అలా లేదా అనే ప్రశ్న రావచ్చు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఏ నక్షత్రానికి ఎదురుగా వస్తుందో అది భూరాశి, దాన్నే మనం లగ్నం అంటాం. ఇలా మన లెక్కల ప్రకారం ఇంచుమించుగా 14 జనవరికే మకర సంక్రమణం వస్తుంది. ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ యూనియన్ కూడా అదే కన్ఫర్మ్ చేసింది. అంటే మనం మకర సంక్రమణాన్ని సైంటిఫికల్గా జరుపుకుంటున్నాం. సూర్య కుటుంబంలో గ్రహాలన్నిటికీ కేంద్ర శక్తి సూర్యుడు. సంధ్యావందన మంత్రంలో కూడా అదే చెప్తారు. మిత్రో జనాన్ యాతయతి ప్రజానన్ మిత్రోదాధార పృథ్వీ ముతద్యాం. దీనర్థం మిత్ర అంటే సూర్యుడు, మిత్రోదాధార అంటే సూర్యుని ఆధారంగా చేసుకుని, పృథ్వీ ముతద్యం భూమి ఉండును, అలాగే యావజ్జనులు సూర్యుని మీద ఆధారపడ్డారని అర్థం. అందుకే మన సంస్కృతిలో సూర్యోపాసన చాలా ముఖ్యమైనది. లేస్తూనే మొదట దర్శించగలిగే ప్రత్యక్ష దైవం సూర్యుడే. మిగతా దేవతలను ఆనాటి ఋషులు తమ తపోబలాల వల్ల దివ్య దర్శనం గావించుకున్నారు, కానీ సూర్యుడు మాత్రం తేలికగా దర్శనమిచ్చే దైవం. అంతేకాకుండా ఏ దేవతలను ప్రార్థించినా తూర్పుముఖంగా అంటే సూర్యముఖంగానే కూర్చుని ప్రార్థిస్తాం. జగత్తునంతటికీ సాక్షీభూతుడు, కన్నులాంటివాడు ఆ సూర్యభగవానుడు. ఇక పండగ సంబరాలకొస్తే ఇది పంటలు పండి చేతికొచ్చే సమయం కూడా. కాబట్టి ఈ పండుగని సౌత్ ఏషియా రీజన్స్ అన్నీ కూడా వారి వారి సాంప్రదాయాలను అనుసరించి విశేషంగా జరుపుకుంటాయి. ఆంధ్రప్రదేశ్, బీహార్, సిక్కిం, గోవా, జార్ఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, వెస్ట్ బెంగాల్లో దీన్ని మకర సంక్రాంతి లేదా సంక్రాంతి అని పిలుస్తారు. గుజరాత్ అలాగే రాజస్థాన్లో ఉత్తరాయణ అంటారు. హర్యానా, హిమాచల ప్రదేశ్, పంజాబ్లలో మాఘీ అంటారు. తమిళనాడు వాళ్ళు పొంగల్ అని పిలుచుకుంటారు. అస్సాం వాళ్ళు మాఘ్ బిహు లేదా భోగలి బిహు అంటారు. కాశ్మీర్ వాళ్ళు శిశిర్ శంకత్ అంటారు. కేరళ వాళ్ళు మకర విలక్కు అంటారు. అలాగే వేరే వేరే దేశాల వాళ్ళు అంటే నేపాల్లో తారు తెగ వాళ్ళు మాఘీ అంటారు. అదే దేశంలో వేరే వాళ్ళు మాఘే సంక్రాంతి అంటారు. అలాగే వేరే ఇంకా దేశాలు థాయిలాండ్, మ్యాన్మార్, కాంబోడియా వీళ్ళందరూ కూడా వారి వారి భాషా పరిజ్ఞానాన్ని బట్టి సంక్రాంతిని పిలుచుకుంటుంటారు. మొత్తానికి సంక్రాంతి అందరికీ పరిచయమే. ఈ విధంగా సంక్రాంతి విశేషమైన పండుగ. ఈ పండుగ అందరిలోని అంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని, శాంతిని, సంతోషాన్ని, భోగభాగ్యాల్ని కలుగజేయాలని మాలికా సమయం తరపున నా తరపున మీకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. మీ శ్రీసత్య గౌతమి, ఫిలడెల్ఫియా, అమెరికా నుండి. స్వరమాలిక శ్రోతలకు నమస్కారం. నేను మీ శ్రీసత్య గౌతమి. ముందుగా భోగి మకర సంక్రమణ శుభాకాంక్షలు. ఈ శనివారం మకర సంక్రమణం గురించి చెప్పుకుందాం. వచ్చే శనివారం భోగి గురించి చెప్పుకుందాం. ముందుగా మకర సంక్రమణ విశేషాలు. మకర సంక్రాంతి సందర్భంగా సంక్రాంతి ప్రత్యేక కార్యక్రమాన్ని వింటున్నారు.
ముందుగా మకర సంక్రమణ మీద కార్యక్రమం. మన హిందూ సాంప్రదాయంలో వచ్చే పండుగలన్నిటికీ శాస్త్ర సాంకేతిక దృక్పథాలు ఉన్నాయి. సంవత్సరారంభంలో వచ్చే మొదటి పండుగ మకర సంక్రాంతి. సంక్రాంతి అనేది సంస్కృత పదం. దాని అర్థం సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశికి గమించడం, అదే సూర్యగ్రహణం. ఈ సంక్రాంతి ప్రత్యేక దినాన సూర్యుడు ధనురాశి నుండి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇలా సూర్యుడు 12 రాసుల్లో కూడా ప్రవేశిస్తూ ఉంటాడు. ఈ 12 రాసులు ఏమంటే మేషం, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్చిక, ధను, మకర, కుంభ, మీన. ఈ 12 రాసుల్లోనూ తన గమనాన్ని పూర్తి చేసుకోవడానికి సంవత్సర కాలం పడుతుంది. ఈ సూర్యగమనాన్ని లెక్కించడానికి మన వాళ్ళు నక్షత్ర సముదాయాన్ని పరిగణలోకి తీసుకున్నారు. అదే వెస్టర్న్ ఆస్ట్రాలజీలో నక్షత్రాల ప్రసక్తి ఉండదు. వాళ్ళు భూ పరిభ్రమణాన్ని ఆధారంగా తీసుకుని 12 భాగాలుగా విభజించారు. దానికి ఒక్కొక్క జోడియల్ సైన్ ఇచ్చారు. భూమి దీర్ఘవృత్తాకార కక్షలో ఈ 12 రాశులు ఉన్నాయి. భూమి 365 రోజుల్లో ఈ రాశులను, ఒక్కొక్క రాశిని 35 రోజుల్లో దాటుకుంటూ పోతుంది. భూమి మీద ఉండే మనకు నెలకొక కొత్త నక్షత్ర సముదాయం ఒక్కొక్క రాశి క్రింద సంక్రమిస్తుంది కాబట్టి సంక్రమణం అనే మాట వాడతాం. మన వాళ్ళకి నక్షత్ర జ్ఞానం బాగా ఉంది, అందుకే సంక్రాంతిని ఒక సైన్స్ అని కూడా చెప్పుకోవచ్చు. అసలు ఈ సూర్యగమనం ఎప్పుడు మొదలవుతుందంటే December 20 to 23 తేదీల్లో ఉత్తరం వైపుకు మొదలవుతుంది. అందుకే దీన్ని ఉత్తరాయణం అని అంటారు. అప్పటి నుండి పగటి సమయం ఎక్కువ అవుతూ ఉంటుంది. అందుకే December 21 to 22 షార్టెస్ట్ డే ఆఫ్ ది ఇయర్ అని అంటారు. ఇదే నిజమైన మకర సంక్రమణం. కానీ భూమి 23.45 degrees దీర్ఘవృత్తాకారంలో కాస్త టిల్ట్ అయి ఉండడం వల్ల దాని ఈక్వినాక్సెస్ కూడా స్లైడ్ అయి ఉంటాయి. అందువల్ల మకర సంక్రమణం కూడా మెల్లమెల్లగా ముందుకు జరుగుతూ పోయింది ఓవర్ ది ఏజెస్. 1000 క్రితమట మకర సంక్రమణం December 31 పడిందిట. ఇప్పుడు January 14. 5000 సంవత్సరాల తర్వాత ఇది ఫిబ్రవరిలో రావచ్చుట. దీన్ని బట్టి చూస్తే మనకేమర్థమైంది, భూమి ప్రతి ఏడు అదే స్థానానికి రావడం లేదు. అంటే ప్రతి ఏడు ఖచ్చితంగా 360 రోజులు తీసుకోవడం లేదు, 365.24 అలా అవుతుంది. అందుకే 4 ఏళ్ళకు ఒకసారి లీపు సంవత్సరం వల్ల ఏవో అడ్జస్ట్మెంట్స్ చేస్తుంటారు. కానీ మన పూర్వీకులకి భూమి సూర్యుని చుట్టూ తిరిగే కాల పరిమితులు అప్పటికే తెలుసు. అందుకే మనకి కూడా సూర్యమాసం అనేటువంటి సవరణలు పంచాంగంలో చూపించారు. సూర్య సిద్ధాంత దుర్గణితాన్ని అనుసరించారు. అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగేటప్పుడు అది తన ముందున్న ఏ నక్షత్ర సముదాయానికి ఎదురుగా వస్తుందో దానిని సూర్యరాశిగా పరిగణించారు. అదే సమయంలో మిగతా గ్రహాలు కూడా వాటి కక్షలు ఏ నక్షత్ర రాశులకు ఎదురుగా ఉంటాయో అవి వాటి రాశులుగా పరిగణించారు. మనకు గ్రహగతం నిర్ణయించేవి నక్షత్రాలే, అవి స్థిరమైనవి, అందుకే మన లెక్కలు తప్పవు. అలాగే సూర్యోదయ సూర్యాస్తమయ కాలాన్ని బట్టి రాత్రి భవళ్ళని హోరా శాస్త్రంలో పరిగణలోకి తీసుకుంటారు. అయితే భూకక్షను బట్టి అది ఏ నక్షత్ర సముదాయానికి ఎదురుగా ఉందో అది సూర్యరాశి అన్నారు కదా, మరి భూమి కంటూ అలా లేదా అని ప్రశ్న రావచ్చు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఏ నక్షత్రానికి ఎదురుగా వస్తుందో అది భూరాశి, దాన్నే మనం లగ్నం అంటాం. ఇలా మన లెక్కల ప్రకారం ఇంచుమించుగా January 14 మకర సంక్రమణం వస్తుంది. ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ యూనియన్ కూడా అదే కన్ఫర్మ్ చేసింది. అంటే మనం మకర సంక్రమణాన్ని సైంటిఫిక్గా జరుపుకుంటున్నాం. సూర్య కుటుంబంలో గ్రహాలన్నిటికీ కేంద్ర శక్తి సూర్యుడు. సంధ్యావందన మంత్రంలో కూడా అదే చెప్తారు. మిత్రో జనాన్ యాతయతి ప్రజానన్ మిత్రోదాధార పృథ్వీ మృతజ్ఞాన్. దీని అర్థం మిత్ర అంటే సూర్యుడు, మిత్రోదాధార అంటే సూర్యుని ఆధారంగా చేసుకుని, పృథ్వీ మితద్యం భూమి ముందుగు. అలాగే యావత్ జనులు సూర్యుని మీద ఆధారపడ్డారని అర్థం. అందుకే మన సంస్కృతిలో సూర్యోపాసన చాలా ముఖ్యమైనది. లేస్తూనే మొదట దర్శించగలిగే ప్రత్యక్ష దైవం సూర్యుడే. మిగతా దేవతలను ఆనాటి ఋషులు తమ తపోబలాల వల్ల దివ్య దర్శనం గావించుకున్నారు, కానీ సూర్యుడు మాత్రం తేలికగా దర్శనమిచ్చేదైవం. అంతేకాకుండా ఏ దేవతను ప్రార్థించినా తూర్పుముఖంగా అంటే సూర్యముఖంగానే కూర్చుని ప్రార్థిస్తాం. జగత్తునంతటికీ సాక్షిభూతుడు పండు లాంటి వాడు ఆ సూర్యభగవానుడు. ఇక పండగ సంబరాలకు వస్తే, ఇది పంటలు పండి చేతికొచ్చే సమయం కూడా కాబట్టి ఈ పండుగని సౌత్ ఏషియా రీజన్స్ అన్నీ కూడా వారి వారి సాంప్రదాయాలను అనుసరించి విశేషంగా జరుపుకుంటాయి. ఆంధ్రప్రదేశ్, బీహార్, సిక్కిం, గోవా, జార్ఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, వెస్ట్ బెంగాల్లో దీన్ని మకర సంక్రాంతి లేదా సంక్రాంతి అని పిలుస్తారు. గుజరాత్ అలాగే రాజస్థాన్లో ఉత్తరాయణ అంటారు. హర్యానా, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్లలో మాఘీ అంటారు. తమిళనాడు వాళ్ళు పొంగల్ అని పిలుచుకుంటారు. అస్సాం వాళ్ళు మాఘ్ బిహు లేదా భోగలి బిహు అంటారు. కాశ్మీర్ వాళ్ళు శిశిర్ శంకత్ అంటారు. కేరళ వాళ్ళు మకర విలక్కు అంటారు. అలాగే వేరే వేరే దేశాల వాళ్ళు అంటే నేపాల్లో పారు తెగ వాళ్ళు మాఘీ అంటారు. అదే దేశంలో వేరే వాళ్ళు మాఘే సంక్రాంతి అంటారు. అలాగే వేరే ఇంకా దేశాలు థాయిలాండ్, మ్యాన్మార్, కాంబోడియా వీళ్ళందరూ కూడా వారి వారి భాషా పరిజ్ఞానాన్ని బట్టి సంక్రాంతిని పిలుచుకుంటుంటారు. మొత్తానికి సంక్రాంతి అందరికీ పరిచయమే. ఈ విధంగా సంక్రాంతి విశేషమైన పండుగ. ఈ పండుగ అందరిలోని అంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని, శాంతిని, సంతోషాన్ని, భోగభాగ్యాన్ని కలుగజేయాలని మాలికా సమయం తరఫున నా తరఫున మీకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. మీ శ్రీ సత్య గౌతమి, ఫిలడెల్ఫియా, అమెరికా నుండి.
మైండ్ మీడియా సమర్పించు స్వరమాలిక కార్యక్రమంలో ఒక చిన్న విరామం. స్టే ట్యూన్.
భారతీయ సంస్కృతిని, వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలల జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
మీకు, మీ కుటుంబ సభ్యులకు ఐ విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. నూతన సంవత్సర శుభాకాంక్షలు.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
షిరిడి సాయిబాబా గారి లీలాములతో నుండి కొన్ని ముఖ్య సందేశాలు. ప్లీజ్ స్టే ట్యూన్డ్. మీ శ్రీ సత్య గౌతమి. షిరిడి నివాసి సాయిబాబా గారు మనకు అందించే అమూల్యమైన సందేశాలు చెప్పుకుందాం. అందరికీ ఒక నానుడి తెలుసు, నారు పోసాక నీరు పోయాలి కదా అని అంటూ ఉంటారు. అంటే నీరు ఎవరు పోయాలి, ఎందుకు పోయాలి? బీజ దశలో ఉన్నప్పుడు అది మొలకెత్తడానికి అనువైన పరిస్థితులు, చాలినంత ఉష్ణోగ్రత, కావలసినంత నీరు, పెరుగుదలకు అవసరమైన భూమి నుండి ఖనిజ లవణాలు కావాలి. ఇవన్నీ దేవుడు సృష్టించిన ప్రకృతిలోనే ఎలాగూ లభ్యమవుతోంది. అయినా ఆ బీజం ఏ వాతావరణ వైపరీత్యానికో లోనై అనుకున్న టైంకి మొలకెత్తలేకపోవచ్చు. మొలకెత్తిన మొక్క దశ నుండి వృక్ష దశలోకి అడుగుపెట్టే లోపల మనుషుల వల్ల, జంతువుల వల్ల అపాయానికి గురై ఏదో ఒక దశలో అది రాలిపోవచ్చు. మరి దేవుని సృష్టిలో బీజం మొలకెత్తడానికి కావలసినవన్నీ ఉచితంగా దొరికినప్పుడు అదే సృష్టిలో అది పెరిగి పెద్దవటానికి అవాంతరాలు కూడా ఎందుకున్నాయి? ప్రకృతి ధర్మమా? అదే ప్రకృతి ధర్మమైతే ఇదే ధర్మం మానవ జీవితాల్లో కూడా ఇలాగే ప్రస్ఫుటమవుతుంది. మనిషికి చిన్నతనంలో తాను ఎటువంటి దశలో పెరుగుతున్నాడు, పెరిగాక ఏ దిశలో ప్రయాణించబోతున్నాడు, ఆ దిశ తాను కోరుకుంటున్నాడా లేక ఎవరైనా తనకి నిర్ణయిస్తున్నారా, అది నచ్చని పక్షంలో దాన్ని మార్చుకోగలిగే శక్తి యుక్తి అతనికి ఉంటాయా లేదా ఉంటాయా, ఉన్నా వాటిని ఉపయోగించుకునే పరిస్థితిలో తాను ఉంటాడా, ఇలా ప్రశ్నలు వేసుకుంటే ఎన్నో ప్రశ్నలు వేసుకున్నా మానవునికి అన్నీ తెలియని సమాధానాలే. అయినా మానవుడు దేనికి భయపడకుండా, భయపడినా వేరే మార్గం లేకుండా ముందుకు వెళ్తూనే ఉంటాడు, ఎక్కడా ఆగడు, అతని కోసం కాలం కూడా ఆగదు. మరి దిశను చూపేదెవరు మానవునికి? కొన్ని సమయాల్లో మానుష రూపేణా, కొన్ని సమయాల్లో తానే స్వయంగా వచ్చి దగ్గరుండి నిర్ణయించే ఆ షిరిడి నివాసి బాబాగారు. ఆయన స్వయంగా వచ్చినా వేరే ఎవరినైనా పంపినా అది ఆ వ్యక్తికి అర్థమయ్యేలాగే చేస్తారు. అందుకే బాబాగారు ఒక అనుభవం. ఆయనకు మనుషులైనా జంతువులైనా మొక్కలైనా ఒక్కటే, సమదృష్టి, సమానమైన బాధ్యత కలిగి ఉంటారు. ప్రకృతి ధర్మాలకి లొంగవలసిన ఆవశ్యకత, అవస్థ ఆ ప్రకృతిలోని ప్రతి రేణువుకి ఉంది. జీవిత సమరంలోని వైవిధ్యాలన్నిటికీ లోనై పోరాడి నిలవాల్సిన అవసరం మనిషికి ఉన్నా లేకపోయినా నిలపాల్సిన అవసరం మాత్రం దేవునికి ఉంది. లేకపోతే సృష్టే లేదు, దాన్ని నడపడం కోసమే ఆయనకు మనం అవసరం. ఆయన అవసరాలకి కట్టుబడి ఉండాల్సిన అవసరం మనది. ఇలా మానవుని మీద దేవుడు, దేవుని మీద మానవుడు ఆధారపడి ఉండాల్సిందే. కాబట్టి పాల మునిగినా నీట మునిగినా అంతా నీదే భారం అని ఆయన మీద వదిలేయడమే సమంజసం. అటువంటి మనస్థితితో ఉన్న ఏ భక్తునికైనా తానే పరిగెత్తుకుని వచ్చి చెయ్యందించడం బాబాగారి ఆనవాయితీ అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. సాయి సచ్చరితం 25వ అధ్యాయంలో చెప్పినట్లు తాను దాముకు ఎప్పటికప్పుడు వెన్నంటి ఉండి దాము తన వ్యాపారంలో నష్టపోకుండా సలహాలిచ్చి కాపాడుతూ ఉండేవారు బాబాగారు. సంతానలేమితో బాధపడుచుట దాముకు తన దైవశక్తితో సంతానవంతుణ్ణి చేశారు. హేమంత్ పంతునకు ప్రేరణ కలిగించి తన లీలల్ని పుస్తక రూపంలో వ్రాయించి భావితరాల కోసం పొందుపరిచారు. తాను తనువు చాలించినా కూడా ఆత్మరూపంలో ఉండి పలుకుతానని మాట ఇచ్చారు. అలాగే ఎంతోమందికి లీలలు చూపిస్తూనే ఉన్నారు, దుఃఖాల నుండి అపాయాల నుండి రక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రారంధాల నుండి వెలికి తీసుకొచ్చి ఒక మంచి ముగింపును కూడా ప్రసాదిస్తున్నారు. ఇవన్నీ మనకన్నా ఆయనకి అవసరం. ఎందుకంటే నారు పోసాక నీరు పోయాలి, కంచె కట్టాలి, కాపాడాలి, దాన్ని వృక్షాన్ని చేయాలి. అలాగే మానవునికి కూడా కంచె కట్టాలి, ఉపద్రవాల నుండి కాపాడాలి, అతనిని స్థిరపరచాలి. దీనంతటికీ మానవుడు ఆయనకు సహకరించాలి. ఆయన చేసే సహాయాన్ని తీసుకొనగలిగే పరిస్థితిలో మానవుడు తన ఇంద్రియాలని, ఆత్మను శుద్ధమైన రీతిలో ఉంచుకుని బాబాగారికి అంకితం చేయాలి. అంతేగాని ఏమాత్రం కూడా బాబాగారి దారిలోకి వెళ్లకుండా నాకేమి చెయ్యలేదని తిరిగి ఆయన్ని నిందించడం గాలిలో దీపం పెట్టడం లాంటిదే. చేతులారా జీవితాన్ని పెను తుఫానులు చేసుకుని అందులో కొట్టుకుపోతున్నప్పుడైనా ఆయన లేడు అని మూర్ఖంగా ఆలోచించకుండా దారిలో ఎక్కడో దగ్గర కలుస్తారని భారం వేస్తే తప్పకుండా వచ్చే తీరుతారు. ఆయనకది తప్పని పరిస్థితి. అలాగే మరొకటి చూద్దాం. ఎప్పటికప్పుడు ఏ జన్మకా జన్మలో కర్మ విముక్తులు కావాలంటే ఏం చేయాలి? బాబాగారు ఒకటి చెప్పారు. మరణ సమయంలో ఉన్న కోరిక కానీ ఆలోచన కానీ ఆ వ్యక్తి భవిష్యత్తును మరుజన్మలో నిర్ణయిస్తుంది అని. ఇలాంటిదే భగవద్గీతలో కూడా ఉందండి, 8వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు చెప్పింది కూడా ఇదే. ఎవరైతే వారి అంత్యదశలో తనను జ్ఞాపకం ఉంచుకుంటారో వారు తనను చేరుతారు. ఎవరైతే ఏదో మరో దానిని ధ్యానిస్తారో వారు మరుజన్మలో దాన్ని పొందుతారు అని ఆయన చెప్పాడు. బాబాగారి మార్గాన్ని అనుసరించిన యోగులైన వారి బోధనామృతం గురించి వచ్చిన విషయాలు చెప్పుకుందాం. ఒక వ్యక్తి ఒక స్త్రీని వివాహమాడి నానా ఇబ్బందులకు గురవుతుంటాడు. ఆ స్త్రీ వ్యసన పరురాలు, అలాగే నోటి దురుసుగలది, స్వార్థ బుద్ధితో, అహంకారంతో భర్తను తూరనాడుతూ బానిసన చేసుకుని బ్రతుకుచుండేది. ఏనాడు అతని అనురాగంతో చూసేది కాదు, అతని కుటుంబీకుల మధ్య చూచుచున్నట్లు నటించేది. తన ప్రవర్తన ఎవరికిని చెప్పకూడదని భర్తను బెదిరించేది. తన పైననే ఆధారపడి అతను బ్రతుకునట్ల చేసింది. తాను విటులతో చరిస్తూ సుఖ వ్యాధుల పాలై కొన్నాళ్లకి మంచం పట్టి మరణించింది. ఆమె మరణానికి ముందు పిచ్చిది కూడా అయిపోయి భర్తని తిడుతూ కొడుతూ అతని చేత అష్టాది చాకరీలు చేయించుకున్నది. చివరకు అతని కుటుంబీకులకు, స్నేహితులకు తెలిసి అతని పరిస్థితులకు విస్తుపోయి సహాయ సహకారాలు అందించే ప్రయత్నించారు. అతనికి ఒక ఉద్యోగమును చూసి పెట్టారు. ఇంతలో మరొక స్త్రీతో పరిచయం అయ్యి అది ప్రణయంగా మారి వివాహానికి దారితీస్తుంది. ఈ రెండవ స్త్రీ ఎంతో అనురాగంతో చూసుకునేది ఇతన్ని. అతని పూర్వపు జీవితానికి పూర్తి భిన్నంగా ఉంది రెండవ స్త్రీతో. ఆమె అతని మనసుని నొప్పించకుండా గౌరవిస్తూ దైవభక్తి కూడా కలిగినదే సంతోషంగా జీవించింది. అయితే ఈ కథలో అతని మొదటి జీవితం, అతని పూర్వజన్మల కర్మల ఫలితం, ఒక వ్యసన పరురాలి కింద బానిస సంకెళ్ళు, కర్మానుసారే బుద్ధి. కావున ఆ స్త్రీని ఇష్టపడే పెళ్లి చేసుకున్నాడు, బానిస బ్రతుకు అనుభవించాడు. ఆ కర్మలు పూర్తయి సంకెళ్ళు విడిపోయినాయి. ఆ స్త్రీ యొక్క నీచ ప్రవర్తనకు దేవుడు వేసిన శిక్ష ఆవిడ వ్యాధిగ్రస్తురాలే అందరి చేత చీ అనిపించుకుని పిచ్చిదే కుక్కచావు చచ్చిపోయింది. ఇక లభ్యమైనది రెండవ జీవితం ఆయనది. బహుశా ఇదే అసలు జీవితం. ఏ జన్మలోనో చేసుకున్న సుకృతం కావచ్చు, లేదా పూర్వపు జన్మలోని అతని సహచరిణియే మళ్ళీ ఈ జన్మలో లభ్యమై ఉండవచ్చు, మళ్ళీ సుఖ సంతోషాలతో అనురాగంతో ఈ జన్మలోనూ జీవించి ఉండవచ్చు. అప్పుడు భక్తుడు ఏమడుగుతాడంటే, పూర్వపు జన్మమే భవిష్యత్ ఎలా కాగలదు అని. సమాధానం ఏంటంటే, అవే పాపపుణ్యాల ఫలితాలు. మంచి చేసుకుంటే మంచి, చెడు చేసుకుంటే చెడు. అలానే మరణ సమయంలో ఎవరిపైన ధ్యాసతో, వేదనతో ప్రాణం విడుస్తారో ఆలోచనే ఆ ధ్యాసే మరో జన్మలో భవిష్యత్ అవుతుంది. ఇక్కడ అతనికి లభ్యమైన మొదటి స్త్రీ, అతడు ఏ జన్మల్లోనో చేసుకున్న కర్మఫలం. రెండవ స్త్రీ అతని పూర్వజన్మ నుండి తెచ్చుకున్న ఒక భవిష్యత్తు. ఈ రెండు విషయాలు ఆ వ్యక్తి జీవితంలో కనిపించిన విషయాలే. ఇందులో తప్పేదేముంది అంటే ఏదీ లేదు. ఒక ఆత్మ యొక్క గతమైనా వర్తమానమైనా ఆ ఆత్మనే అంటిపెట్టుకుని ఉంటుంది. అది శరీరాన్ని త్యజించి మరో క్రొత్త శరీరంలోకి ప్రవేశించినా కూడా దాని గతాలు మళ్ళీ భవిష్య రూపంలో తటస్థిస్తుంటుంది. మరణ సమయంలో ఏ వ్యక్తి పైననో, ఏ కోరికతోనో, ఏ ఆలోచనతోనో శరీరాన్ని త్యజించినా కూడా అది మరుజన్మలో పొందడం జరుగుతుంది. ఇదే మానవులకు అర్థం కాని దేవుని లీలలు. అప్పుడు భక్తుని ప్రశ్న ఏంటంటే, మరి ప్రతి జన్మలోని గతం తాలూకు నీలి నీడలు క్రొత్త జన్మల్లో ఏదో బ్యాంకు బ్యాలెన్స్ లాగా సంప్రాప్తించి కర్మలకు గురవుతుంటే ఇక భవిష్యత్తును ఎప్పుడు సంపూర్ణంగా అనుభవించగలం స్వామి? అప్పుడు బాబాగారి దగ్గర నుండి తరచూ వచ్చే ఒక క్లిష్టమైన సమాధానం చర్చించక తప్పదు. బాబాగారు ఎప్పుడూ కష్టాలను ప్రేమించమంటారు. ఇదెక్కడి చోద్యం అండి. దుఃఖాన్ని కలిగిస్తున్న కష్టాలను ప్రేమించగలమా? ఆయన అర్థం ఏంటంటే, ప్రేమలో ఉండాల్సిన సర్వసాధారణ లక్షణాలు శ్రద్ధ, ఓర్పు, ఈ రెంటిని కష్టం ఎందు పెంచుకోమంటున్నారు. ఆ రెండే ఆ కష్టం ఎందు అవగాహనని పెంచి ఎదుర్కోవడానికి ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇస్తుందంటారు. ఇక్కడ ప్రేమకున్న విలక్షణమైన గుణాలను వివరిస్తూ అటువంటి ప్రేమను పడుతున్న కష్టం ఎందు వెచ్చించమంటారు. అప్పుడే ఆ కష్టం ఎందు అవగాహన కలిగి దాన్ని సృష్టించిన వారి ఎందు కూడా విచారణ శక్తి పెరిగి శ్రద్ధ ఓర్పుతో సమస్యలను విడదీసి ధైర్యం స్థైర్యంతో ఎదుర్కొని కర్మలను పూర్తి చేయగలరని చెప్తారు. ఇదంతా కేవలం ప్రేమతోనే సాధ్యం అంటారు ఆయన బాబాగారు. అందుకే బాబాగారికి ప్రేమసాయి అని పేరు. ఆయన తన భక్తుల్ని ప్రేమిస్తూనే ఉంటారు. అంటే కేవలం వరాలివ్వడమే కాదు, కష్టాలతో కొట్టుమిట్టాడుతున్న వాళ్లల్లో ప్రేమను నింపి దానికున్న విలక్షణమైన గుణాలని సదరు బాధితుడికి అందిస్తూ కర్మలను పూర్తి చేయిస్తూ విముక్తుణ్ణి చేయగలగడమే గురు లక్షణం. ఎప్పటికప్పుడు ఏ జన్మకా జన్మలో కర్మ విముక్తులు కావాలంటే చేయవలసిందొకటే, ఆ కర్మలను పూర్తి చేసుకోవడం. అది ఏ కారణం చేతనైనా కుదరకపోయినా, ఏ బలవన్ మరణాల వల్లనో మధ్యలో ఆగిపోయినా, మళ్ళీ జన్మలో అవే సమస్యలు పునఃప్రారంభమై గత జన్మలోని శత్రుశేషం చేతనే బాధింపబడవలసి వస్తుందిట. అందుకే ఏ కష్టమున్నా కూడా పంటి బిగువన పట్టి పూర్తి చేయమంటారు. అందుకు తాను పూర్తి సహాయకారిగా ఉంటానంటారు. దానికి ప్రతిఫలంగా బాబాగారు మన నుండి కోరుకునేది ఒక్కటే, తన మీద శ్రద్ధ. సబూరి, చూసారా, ఇంతకన్నా భరోసా ఈ ప్రపంచంలో ఎక్కడైనా దొరుకుతుందా? ఎవరైనా ఇవ్వగలరా? ఒక్క బాబాగారు తప్ప. మరొకటి చూద్దాం. ప్రతివారం గుడికి వెళ్తున్నాను, కొబ్బరికాయ కొడుతున్నాను, అయినా ఏ దేవుడు దయతలచడు, మరి గురువు మాత్రం ఏం చేస్తాడుట అని చాలామంది అనుకుంటారు కదా. చూద్దాం, మనిషికి దేవునికి మధ్య వారధి గురువు. తన భారాన్ని తానే మోసుకుంటూ ఒకసారి వారధి వరకు జాగ్రత్తగా వచ్చేస్తే అక్కడ నుండి ఆ భారాన్ని గురువు మీద వేసేయొచ్చు. అప్పటికి కానీ గురువుకి మనమెవరమో తెలియదు అని కాదండోయ్. అలాగే తాను ఎన్ని అష్ట కష్టాలు పడుతూ కోరుకున్న కోరికలు తీరక, అనుకున్నంత డబ్బు రాక, కొందరిలా అన్నీ నాకెందుకు దొరకడం లేదు, ప్రతివారం గుడికెళ్తున్నాను, కొబ్బరికాయ కొడుతున్నాను, అయినా ఏ దేవుడు దయతలచడు, మరి గురువు మాత్రం ఏం చేస్తాడట, ఎప్పుడు ఆందోళనే, ఎప్పుడు అసంతృప్తే, ఇలా మానవుని ఆలోచనలు పరిపరి విధాల పరిగెడుతూనే ఉంటుంది. నిలబడి తన ఆలోచన సరళి సరళంగా కానీ, లేదా న్యాయసమ్మతంగా కానీ, లేదా చట్టబద్ధంగా కానీ ఏమైనా ఉందా అని ఎప్పుడైనా ప్రశ్నలు వేసుకుంటే సమాధానాలు దొరక్కపోవు కదా. బాబాగారికి భక్తులు అవ్వడానికి ముందు వారు ప్రత్యేక తరహాలు వివిధ అనుభవాలకు లోనవుతారు. విచిత్రం ఏమిటంటే, కొంతమందిని బాబాయే వెతుక్కుని వెళతారు, పరిచయము చేసుకుంటారు, అది వారి పూర్వజన్మ సుకృతం. మరికొంతమంది విషయంలో వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ ఎందు బాధ్యత పడుతూ వారికి తోడ్పడడానికి మరో భక్తుని సహాయం తీసుకుంటారు. కానీ అవసరానికి బాబా సహాయం పొందుతున్న వ్యక్తికి మాత్రం తెలియదు తాను ఎవరి వల్ల సుఖపడుతున్నాడో. ఇటువంటి కేసుల్లో బాబాగారిని ఇంకా గుర్తించలేకపోవడము, బాబాకు దగ్గర కాలేకపోవడము ఆ వ్యక్తి యొక్క దురదృష్టము, వెంటాడుతున్న కర్మము. మరి కొంతమంది విషయంలో పరీక్షలు. ఆ పరీక్షల మూలంగా పాఠం నేర్చుకోవడం, బాబాను గుర్తించడం. అంటే అప్పటికి వారి కర్మం అలా నివృత్తి అయిందన్నమాట, బాబాని గుర్తించడం జరిగి ఉంటుంది. మరి కొంతమంది బాబాయందు మూర్ఖత్వాన్ని చూపి పూర్తిగా నమ్మక, అంటే బాబాకు పరీక్షలు పెట్టాలనుకుంటారు ఆయన భౌతికంగా లేకపోయినా. వీళ్ళు మూర్ఖత్వంతో ఎడ్డేమంటే తెడ్డం అని, మా అంతటి వారు లేరు, అంతా మేమే అని వాపోతుంటారు. అప్పుడది బాబాగారికి కష్టమిచ్చినట్లే. గురువుకి కూడా పరీక్షలే, ఆ మూర్ఖత్వం కూడా శాపకర్మమే. గురువు ఆ మూర్ఖత్వం మీద వర్కౌట్ చేస్తే గాని ఆ సదరు వ్యక్తికి శాప విమోచనము కాదు, గురువుకు దగ్గరను కాడు. సోమదేవస్వామి అనే వ్యక్తి బాబాగారి మీద అనుమానపు దృష్టితో, అంటే ఆయన నిజంగా యోగియేనా కాదా అనేటువంటి మీమాంస అన్నమాట. అలాంటి అనుమానపు దృష్టితో షీడీ వచ్చాడట. అతను షీడీ రాగానే ఇంకా బాబాను కలవడానికి ముందరే, అంటే శిష్యవర్గాన్ని కలిసిన తోడనే అతని మొదటి అనుభూతి మనశ్శాంతి, మానసిక ఉల్లాసం. ఇది బాబాగారి లక్షణం. ఆయన నిరంతరం కొలిచేవారికి కూడా అదే లక్షణాన్ని బాబా ప్రసాదిస్తారు. అందుకే సోమదేవస్వామికి అట్టి అనుభూతి. అనుమానంతో వచ్చిన వ్యక్తికి ఎన్నడూ అనుభూతి చెందని శాంతి, నిశ్చలత, ఉల్లాసము ఎలా కలిగింది అంటే, ఆ పాటి వరకు ఆయనకున్న కర్మం తొలగింది. తనను తాను గుర్తించడం మొదలుపెట్టాడు. కొత్తగా తనని తాను గుర్తించడం అనేది జరగడమే గురువు సంకల్పం. ఆ సంకల్పమే సోమదేవస్వామిని షిడీ రప్పించింది, అతని జీవితాన్ని మార్చింది. ఈలోపున సోమదేవస్వామికి తన మొదటి గురువు చెప్పిన వాక్యాలు గుర్తొచ్చాయి. ఎచ్చట మనసు శాంతించి ఆనందం పొంది ఆకర్షింపబడునో అదే మనము విశ్రాంతి పొందవలసిన స్థలము అని. బాబా ఎందు తన మూర్ఖపు ఆలోచనలు వీడి వెంటనే సోమదేవస్వామి బాబాను తప్పక కలిసి వెళ్లాలనే గట్టి నిర్ణయం తీసుకున్నాడు. మూర్ఖత్వం నుండి జ్ఞానోదయం కలగడం అంటే ఇదే. దీనిక దైవ సంకల్పము, గురుబలము రెండూ లేకపోతే జరగనే జరగదు. తనను తాను తెలుసుకోకుండా, తన చుట్టుప్రక్కల పరిస్థితులను అర్థం చేసుకోకుండా అర్థం లేకుండా బ్రతికేయడం కూడా ఒక శాపమే.
అభిషేకం క్షీరాభిషేకం,
అభిషేకం క్షీరాభిషేకం.
సురకల్పలతా సురభిడ సుమార సురుచిర సుమధుర అభిషేకం మధురాభిషేకం,
అభిషేకం మధురాభిషేకం.
మలయమయీ ధర శిఖర వనాంతర చందన సుఖ శీతల గంధం తో సాయినాథనీ సుందర మూర్తికి అభిషేకం చందనాభిషేకం,
అభిషేకం.
స్వరమాలిక కార్యక్రమంలో ఒక చిన్న విరామం. స్టే ట్యూన్.
అగ్గగ్గగ్గగ్గగ్గో, మందలించకుంటేనే పోతురు. నేను మీ ఎన్నెలమ్మని, ఇంటికాడంత మంచిదేనా?
ఉదయరాగరంజితమై ప్రతి పొద్దు పలకరిస్తూ పడమటి తొలి రాగమై తనకు తాను పులకరిస్తూ సంగీతం సాహిత్యం యువ ప్రతిభ మహోజ్వలం చిట్టి పొట్టి చిన్నారిగళం కుసుమించే నవోదయం.
గుర్తు పట్టలే కదా? అవు మల్ల 15 ఏండ్లయింది దేశం ఇడ్సబెట్టి. ఈ 15 ఏండ్లల్లా మస్తు గమ్మత్ గమ్మత్ గమ్మత్తు ముచ్చట్లున్నాయి. ఇక చిన్నతన ముచ్చట్లు అంటారు, గవి లేకుండా మనం ఉంటామా? ఇక ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు అన్ని కలిపి చెప్పుకుందారి. యాద్ మరవకుంటి నుండ్రి ఎన్నెలమ్మ ఏటకారాలు ఇంటారు కదా,
ఎన్నెలమ్మ ఏటకారాలు ప్రతి ఆదివారం 2:30 నుంచి 3:30 వరకు. ఇది మై ఇండ్ మీడియా కెనడా కెంచి నొస్తున్న భారతీయ స్వరం.
Linguini, focaccia, capellini, pizza, fettuccini, lasagna, bene, spinach, bolene, si pesto, minestrone, cannelloni, porfirio, asparagi, ravioli, spaghetti, alfredo, pescatore, fresco, pomodoro, tagliatelle, tiramisù, arrabbiata, farfalle, stagioni, calzone, gamberi, peperoncini, ai frutti di mare, 4 formaggi, io risotto con pollo, pesana, Roma, napoletana, fagioli, alla cieca, gorgonzola, noci, carbonara. Ai fanghi, linguini, focaccia, capellini, pizza, fettuccini, lasagna, bene, spinach, bolene, si pesto, minestrone, cannelloni, porfirio, asparagi.
హాయ్, నా పేరు కేపీ కనక ప్రసాద్. ప్రతి గురువారం రాత్రి 8:30 నిమిషాలకు ఈస్టర్న్ స్టాండర్డ్ టైంలో ది టికెటాక్ ప్రోగ్రామ్ నిర్వహిస్తుంటాను. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
నమస్తే, నా పేరు శివసాయి. నేను అపెక్స్ సెంట్రల్ స్కూల్ మహబూబ్ నగర్లో చదువుతున్నాను. నా తరపు నుండి మరియు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం నుండి మీకు మీ కుటుంబ సభ్యులకు sannat jadidat saida
snor haver northeri zindin kweli
bonanni
foes naves jar ft chismino tho neo etos
salmat tahubaru
akimashitiyo meritogo zaimasu novas annas
nayam barkaso shukamna
felis ananovo shovam goda mutulu illa
ekudan ikayadun
ఇవన్నీ ఏంటి అనుకుంటున్నారా? హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు, నయ సాల్ కే శుభకామనాయే,
నవీన్ వర్షాచి శుభేచ్ఛ.
మై మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. మై మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
మై మీడియా, The Voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు కార్యక్రమంలో 2వది కథా కార్యక్రమం. ఈరోజు కార్యక్రమంలో మనకు రింగ్టోన్ అనే కథను శ్రీమతి జొన్నలగడ్డ శ్యామల గారు తన స్వీయ రచన తన గళంలోనే మనకు వినిపించబోతున్నారు. ప్లీజ్ స్టే ట్యూన్డ్.
రింగ్టోన్ కథానిక, రచన జే శ్యామల. ఆ రోజు ఉదయాన్నే కాలింగ్ బెల్ మోగింది. బద్ధకంగా లేచి వెళ్ళి తలుపు తీశా. ఎదురుగా మావారు మేనమామ, అదే సోమసుందరం మామయ్య, ఆయన భార్య త్రిపుర సుందరి. రండి రండి, ఏమిటింత హఠత్తుగా అంటూ ఆహ్వానించాను. ఏం లేదమ్మా, ఆ మధ్య నాకు జబ్బు చేసినప్పుడు మీ పిన్ని యాదగిరిగుట్ట వస్తామని మొక్కుకుంది. నిన్న మీ ల్యాండ్లైన్కి చేశాను వస్తున్నామని చెబుదామని, కానీ ఎవరూ ఎత్తలేదు. మీ సెల్ నెంబర్లు పాత సెల్లో ఉండేవి, అది కాస్త పోయింది చెప్పాడాయన. ఈ హడావుడికి మా వారు నిద్రమత్తు వదిలి లేచి వచ్చారు. ఓ మామయ్య, కులాసానా పలకరించారు. ఆ కులాసే. ఆయన బదులిస్తుండగానే, నన్ను వదలి నీవు పోలేవులే, అది నిజములే, పెద్దగా సెల్ మోగింది. వచ్చే నవ్వు నాపుకుంటూ బాబాయ్ గారికి మీరంటే ఎంత ప్రేమో అన్నాను నేను. ఆ నా మొహం అందామే ఒకంత సిగ్గుపడుతూ. మామయ్య, ఆ రింగ్ టోన్ కేవలం అత్తయ్యకే పెట్టుకో, బాగుంటుంది సలహా ఇచ్చారు మా వారు. ఆ సెట్ చేసుకోవడాలు అవి నాకు తెలియవు, అయినా నా ఇష్టం నాది, ఎవడు కాదంటాడు అని ఆయన అనడంతో మా వారు సైలెంట్ అయిపోయారు. బ్రష్ చేసుకోండి, కాఫీ ఇస్తాను అని సంభాషణ దారి మళ్లించి వంటింట్లోకి నడిచాను. ఆ తర్వాత కాఫీలయ్యాయి. నేను వంట ప్రయత్నంలో ఉండగా ప్రతి పావు గంటకు నన్ను వదలి నీవు పోలేవులే, అది నిజములే, ఆ రింగ్ టోన్తో ఇల్లు మారుమ్రోగసాగింది. హలో, నేను సోమసుందరాన్నమ్మా, ఇందాక చేశాను, ఎత్తకపోతే బాత్రూంలో గట్రా ఉన్నారేమోనని ఆపేశాను. ఏమనుకోకు. ఏమిటి, వెంకటాచలం ఊళ్ళో లేడా? మరో 3 రోజులకు కానీ రాడా? ఉంటాడేమో, నరసింహస్వామిని దగ్గరుండి చూపిస్తాడేమో అని వచ్చాం. ఆ అయినా పర్వాలేదులే, హైదరాబాదులో మా మేనల్లుడింట్లో దిగాం, ఏం పోయింది, 3 రోజులు ఆగాకే గుట్టకు వస్తాం. మీరంతా కులాసాయే కదా, నరసింహస్వామి చెంత ఉన్నారు, అంతా ఆయనే చూసుకుంటాడులే. ఉంటానమ్మా, ఆయన వాగ్దాటి ఆగింది. అబ్బాయి వాసు వెంకటాచలం ఊళ్ళో లేడట, వాడుంటే దర్శనం బాగా చేయిస్తాడు, ఆ చుట్టుపక్కల సురేంద్రపురి అలాంటివి కూడా చూపిస్తానని ఇదివరకు చెప్పాడు. 3 రోజులే కదా, ఇక్కడే ఉంటాం, నాకేం కొంప మునిగే పనులేం లేవు. ఈలోగా సిటీలో ఉన్న బంధుమిత్రుల్ని కలిసే కార్యక్రమం పెట్టుకుంటాం, ఏమంటావు, మా వారితో విషయం చెప్పారు. దాందేముంది, అలాగే చేయండి అని అంటుండగానే సోమసుందరం గారు ఇంకో నెంబర్ ఏదో నొక్కినట్లు నొక్కి ఆపేశారు. కొద్దిసేపటికల్లా నన్ను వదలి నీవు పోలేవులే మొదలు. హలో శాస్త్రి గారు, నమస్కారం. ఆ కులాసే, ఏదో మీ దయవల్ల ఈ భవసాగరాన్ని ఈరోజు వరకు ఇలా నెట్టుకు వస్తున్నా. ఆ రోజున నా ఉద్యోగానికి మీ సిఫారసు లెటరే లేకపోతే ఈరోజు నేను ఎక్కడుండేవాడినో, అంతా మీ సెలవ. అనుకోకుండా హైదరాబాద్ వచ్చాము, ఒకసారి మీ దర్శనం చేసుకుందామని. ఆ మా త్రిపుర కూడా వచ్చింది. అలాగలాగే, భోజనాలు అయ్యాక బయలుదేరి వస్తాం. చాలా కాలమైంది, మీతో చాలా విషయాలు మాట్లాడాలి. ఉంటానండి. అబ్బాయి, మెహదీపట్నంలో మా గురువుగారు శాస్త్రి గారున్నారు, ఆయన ఐఏఎస్ రిటైర్ అయ్యాడు. ఆయనది బహుదొడ్డ మనసు, మీ ఆఫీసు అటేనేమో కదూ, మమ్మల్ని అక్కడ దిగబెట్టే 4 విషయాలు మాట్లాడుకుంటాం. మళ్ళీ నువ్వు వచ్చేటప్పుడు మమ్మల్ని పికప్ చేసుకోవచ్చు, చెప్పాడు సోమసుందరం. అలాగే మామయ్య, ఆమోదించారు మా వారు. నేను వంట చేస్తుంటే పిన్నిగారు స్టూలు మీద వంటింట్లోనే బైఠాయించింది. మళ్ళీ నన్ను వదలి నీవు పోలేవులే, ఇదెక్కడి గోలా, నేను మనసులోనే అనుకున్నాను. నా మనసు చదివేసిందల్లే ఉంది పిన్నిగారు. ఏం చెప్పమంటావు కళ్యాణి, ఈ రింగ్ టోన్తో పెద్ద చిక్కొచ్చి పడ్డది, మార్చమంటే మార్చరు. ఈయనకేమో ఈ మధ్య కాస్త చెమిడొచ్చింది, దాంతో సౌండ్ పెద్దగా పెట్టుకుంటారు. వాళ్ళ ఆఫీసర్ దగ్గరున్నప్పుడు కూడా ఈ సెల్మో ఒకటం, ఈ రింగ్ టోన్ విని, ఎవరయ్యా మీ ఆవిడేనా ఇంకెవరన్నా నా వదిలిపోనిది అని పక్కపక్క నవ్వాడట. ఆఫీసర్ కావడంతో ఈయన ఏమీ అనలేక నవ్వి ఊరుకున్నారట. ఇంట్లో ఈ రింగ్ టోన్ మోగడం, మా పని మనిషి లక్ష్మి ఆయన వంక అదో మాదిరి చూడడం, చస్తున్నాననుకో ఇంటి దగ్గర గుడికెళ్ళినా ఇదే గొడవ, ఫోన్ మోగడం, పూజారి చిరాకు పడడం. ఇంకా మా అల్లుడు బ్రహ్మాజీ అయితే ఈ రింగ్ టోన్ విని వెంటనే తన సెల్లో పాట నొక్కాడు. అదేంటనుకున్నావు, ఎంత ఘాటు ప్రేమయో ఇంత లేటు వయసులో అని. ఆయనకు చెముడు వల్ల వినపడలేదనుకో, నేను మాత్రం సిగ్గుతో చచ్చిపోయా, ఏమనడానికి అల్లుడాయే. మా అమ్మాయితో విషయం చెబితే, లేకపోతే ఏంటమ్మా ఈ రింగ్ టోన్ పైగా అంత పెద్దగా అని తన మొగుణ్ణే సమర్థించుకుంది. మొన్నైతే ఈ రింగ్ టోన్ విని ఓ ముష్టివాడు అదే పనిగా వెంటపడ్డాడంటే నమ్ము, పిన్నిగారు చెప్పే మాటలు వింటూ పక్కపక్కా నవ్వాను నేను. సోమసుందరం గారు వచ్చి, త్రిపుర నేను స్నానం చేసి వస్తా, ఫోన్ వస్తే చూడు అంటూ సెల్ అందించి వెళ్ళారు. ఆయన వెళ్ళడం ఆలస్యం. నన్ను వదలి నీవు పోలేవులే, ఊరి దేవుడో అనుకున్నాను నేను. హలో, ఆ సోమసుందరం మావారే, స్నానానికి వెళ్ళారు, సాయినాథ్ చేశాడని చెప్తాలే. ఆ మీ నాన్నగారు అమ్మగారు బాగా తెలుసు, అప్పట్లో ఎదురెదురు ఇళ్లల్లో ఉండేవాళ్ళం. అప్పుడు నువ్వు 10 ఏళ్ళవాడివి, మా వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని పడవంత కారు కొన్నాడని మీ నాన్న ఆ మధ్య ఫోన్లో చెప్పాడులే. ఆ రేపు 2వ శనివారమేగా మీకు వీలుగా ఉంటుంది, రేపు వస్తాంలే. హలో హలో, కట్ అయినట్లుంది. పోనీ, రేపు ఎలాగూ వెళ్తాంగా పిన్నిగారు అనుకుంది. బాబాయ్ స్నానం ముగించుకొచ్చి సెల్లందుకున్నారు. సీతాపతి గారి అబ్బాయి సాయినాథ్ ఫోన్ చేశాడు. సమయానికి మీరు బాత్రూంలో దూరారు, నే మాట్లాడాలండి, రేపు రమ్మన్నాడు, గట్టిగా చెప్పింది. మావాడు వినయ సంపన్నుడు అని సీతాపతి చెప్పాడులే, పెళ్ళికి ఎలాగూ వెళ్ళలేకపోయాం, చూసొద్దాం అంటూ డ్రాయింగ్ రూంలోకి నడిచారు. అమ్మాయి, నేను స్నానం చేసి వస్తా అంటూ పిన్నిగారు లేచింది. భోజనం వడ్డించాను, నువ్వు కూడా కూర్చో అమ్మాయి అంది పిన్నిగారు. నేను కాస్త ఆగి తింటాలేండి అన్నాను. కూరల ధరలు వివరాలు అవి అడిగి మా ఊళ్ళోనూ ఇట్లాగే మండుతున్నాయి, అయినా ఏవీ రుచిగా ఉండడం లేదు. ఎరువులు వేసి పెంచినవి ఏం రుచి తగలడతాయి, ఇలా కబుర్లు చెబుతూ భోజనం ముగించారు. బాబాయ్ గారు పైజామా లాల్చీలోకి, పిన్నిగారు ఉప్పాడ సిల్కు చీరలోకి మారిపోయారు. అబ్బాయి మేం రెడీ అంటూ మెళ్ళో హారాన్ని సరిచేసుకుంది. బాబాయ్ గారు చేతి బ్రేస్లెట్ సరిచేసుకున్నారు. పదండి అన్నారు ఆయన. నన్ను వదలి నీవు పోలేవులే, మళ్ళీ హలో అంటూ బాబాయ్ గారు కారెక్కారు. కారు కదిలింది. నేను లోపలికొచ్చి హమ్మయ్య అనుకున్నాను. మొత్తానికి బాబాయ్ గారు పిన్నిగారు ఇంట్లో ఉన్న 3 రోజులు హడావిడిగా గడిచాయి. ఆ రింగ్టోన్ చివరకు మా చెవుల్లో ఇల్లు కట్టుకుంది. మా ఊరు రండి ఎప్పుడన్నా అని మాకు ఆహ్వానం పలికి యాదగిరిగుట్ట బస్ ఎక్కారు. ఆ రోజు మా వారి ఇంటికి విచారంగా వచ్చారు. ఏమిటి సంగతి అని అడిగితే సోమసుందరం మామయ్యకి గుండెపోటు వచ్చిందట, ఇప్పుడు పర్వాలేదట, వచ్చే గురువారం ఆపరేషన్ చేస్తారట చెప్పారు. అయ్యో పాపం, అంత ఆరోగ్యంగా కనిపించే ఆయనకు గుండెపోట, పోన్లేండి, గండం గడిచింది కదా, ఆపరేషన్ చేస్తే ఇంకా దిగులు ఉండదులేండి, పాపం త్రిపుర పిన్ని ఎంత బాధపడుతున్నారో అన్నాను. మనం శనివారం రాత్రి వెళ్దామా, ఆదివారం నాటికి ఆయన ఆపరేషన్ అయి మాట్లాడే స్థితికి రావచ్చు, చూసి వస్తే బాగుంటుంది కదా అన్నారు ఆయన. దాందేముంది, వెళ్ళొద్దాం అన్నాను. రింగ్టోన్ గుర్తుకొచ్చి నవ్వుతో నా పెదవులు విచ్చుకున్నాయి. ఏమిటి, నన్ను వదిలి నీవి పోలేవులే అంటూ ఆయన మందహాసం చేశారు. మా ఇద్దరి మన ఆలోచనల్లోనూ ఆ జంట కదలాడుతుండగా ఎప్పటికో నిద్రపట్టింది. శనివారం రానే వచ్చింది. గుంటూరు చేరి హాస్పిటల్కు వెళ్ళాం. త్రిపుర పిన్ని రిసెప్షన్ దగ్గరే ఎదురొచ్చింది. ఎలా ఉన్నారు మామయ్య అడిగారు ఆయన. నరసింహస్వామి దయవల్ల ఆపరేషన్ సక్సెస్ అయింది, బాగానే ఉన్నారు, రండి చూదురు గాని, ముందుకు నడిచిందామే. బెడ్ దగ్గరికి వెళ్ళి ఆయనతో మీకోసం ఎవరొచ్చారో చూడండి, వాసు కళ్యాణి చెప్పిందామే. ఆయన కళ్ళతోనే పలకరించి మెల్లగా నవ్వాడు. తగ్గిపోతుంది మామయ్య, ఏమాత్రం ఎగ్జైట్ కాకు, పూర్తి విశ్రాంతి తీసుకో, మా వారు ఏవేవో ధైర్యవచనాలు చెప్తున్నారు. ఇంతలో నన్ను వదలి నీవు పోలేవులే త్రిపుర పిన్ని హలో అంటూ బయటికి నడిచింది. నేను ఆవిడ్ని అనుసరించాను. ఎవరో పరామర్శిస్తున్నారు, పిన్నిగారు బదులిస్తోంది. మాట్లాడడం ముగించాక, అమ్మాయి కళ్యాణి, ఈ రింగ్టోను ఇదివరకు ఎంతో ఇబ్బందిగా అనిపించేది, కానీ ఆయన్ని ఆపరేషన్కు తీసుకెళ్లే ముందు ఈ రింగ్టోన్ మోగడం, ఆయన నా వంక వదిలిపోను అన్నట్లు చూడడం నాకెంతో ధైర్యంగా అనిపించింది. మళ్ళీ ఆయనకు తెలియవచ్చిన రోజు కూడా రింగ్టోన్ విని ఆయన నా వంక నవ్వుతూ చూడడంతో నా గుండె ధైర్యం ఇంకా పెరిగింది. ఎవరేమనుకున్నా ఇప్పుడిది నాకు కూడా ఇష్టమైన రింగ్టోన్, ఆవిడ భావోద్వేగంతో చెప్తుంటే నేను అనునయంగా ఆమె భుజం తట్టాను. ఆ మన్నాడు మేము తిరుముఖం పట్టాం. మరో వారం రోజులు గడిచాక కుశలం కనుక్కుందామని త్రిపుర పిన్నికి ఫోన్ చేశాను. అక్కడ వినిపించే రింగ్టోన్ గుర్తుకొచ్చి నవ్వుకుంటూ హలో అన్నాను. పిన్ని ఎలా ఉన్నారు బాబాయ్ గారు అడిగాను. బాగానే ఉన్నారమ్మా, ఇదిగో ఇక్కడ కూడా మా రింగ్టోన్ గొడవ మొదలైంది. ఆ కుర్రనర్సు రాగానే సెల్ నన్ను వదలి నీవు పోలేవులే మోగడం, ఆ పిల్ల ఆయన వంక నా వంక నవ్వుతూ చూడడమే కాదు, తాతగారిది టేస్ట్ అదుర్స్ అందమ్మాయి ఆమె చెబుతుంటే నాకు నవ్వింది, నవ్వు ఆగింది కాదు. అమ్మాయి అప్పుడే అయిపోలేదు, చిత్రం ఏమిటంటే నిన్నటి నుంచి మీ బాబాయ్ గారే రింగ్ టోన్ మార్చేశారు. ఏం పాటో తెలుసా, ఇటురాయి ఇటురాయి నీ మీదే మనసాయి, ఆయన పిచ్చి ముద్రి పాకాన పడినట్లుంది, ఏం చేయమంటావో చెప్పు అంది. ఏం చేయొద్దు పిన్ని, ఎందుకంటే మనసుకు లేదు వయసు అన్నాను నేను.
స్వరమాలిక శ్రోతలు, ఈరోజు కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపు అనగా శనివారం మళ్ళీ క్రొత్త విషయాలతో స్వరమాలిక మీ ముందుకు వస్తుంది. అంతవరకు సెలవు. ప్లీజ్ స్టే ట్యూన్డ్. మీ శ్రీ సత్య గౌతమి అమెరికా నుండి భారతీయ స్వరం.
పాత సంవత్సరం వీడుకోలు. ప్రేమతో విడిపోతూ వీడలేనట్లు పెనవేసుకునే ఆలింగనం, దగ్గర పడుతున్న విడిపోయే ఘడియలు. నీతో ఆనందాల్ని తెచ్చిపంచావు, ప్రాణమై మెరిగావు. అకస్మాత్తుగా మనసు మార్చుకుని కాలానికి నేను వరబడాల్సిందే అంటూ గుండె రాయి చేసుకుని వెనక్కు తిరిగి వీడుకోలడుగుతున్నావు. ఇన్నాళ్ళు నీ పరిష్వంగంలో బంధించి కాల్చిన ఇనుముగా పునీతుణ్ణి చేసి ఇప్పుడు నన్ను వదిలివేతువే భావ్యమా. నువ్వు లేని నేనెందుకు నీతో తీసుకుపోరాదు. నిందించకు, ఎంతసేపు ఆగలేవా? నువ్వు నా బందీవి, నేను నీ బందీని. నిన్ను మరింత పునీతుణ్ణి చేయడానికి నేను మరింత శక్తిమంతురాలిగా, నీ ప్రేమ తాపసిగా, క్రొత్త ఋతువుల చీర కట్టి, క్రొత్త ఆశలను కొప్పున చుట్టి, మంచు తడిసిన మెత్తటి నీ మల్లె నవ్వుకై, క్రొత్త సంవత్సరాల నీరాజనాలతో నీ మరులకై మరలా రాగలను, నీ హృదయ ఏలికను అంటూ క్రొత్త సంవత్సరం మరింత శక్తిమంతురాలుగా వచ్చేసింది. బట్ ఏ స్మాల్ రిమైండర్, ద క్యాలెండర్ హ్యాస్ చేంజ్డ్, బట్ హస్బెండ్, వైఫ్, బాస్, శాలరీ, జాబ్ అండ్ టార్గెట్స్ విల్ రిమైండ్ ద సేమ్. నో కంప్లైంట్స్, టేక్ ఇట్ యాజ్ అ ఫన్ మెసేజ్. బీ హ్యాపీ త్రూ అవర్ ది ఇయర్ అండ్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. మీ శ్రీ సత్య గౌతమి ఫ్రమ్ స్వరమాలిక, అమెరికా నుండి.
ఇటీవరకు మీరు విన్నారు మైండ్ మీడియా సమర్పించు స్వరమాలిక కార్యక్రమం జనవరి 6, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం. ఈ కార్యక్రమంపై మీ సలహాలు, సూచనలు, ప్రశంసలు, విమర్శలు మా వెబ్సైట్ www.mindmedia.com కానీ మా ఫేస్బుక్ గ్రూప్లో కానీ తెలియజేయగలరు. స్టే ట్యూన్ ఫర్ మోర్ ఎగ్జైటింగ్ ప్రోగ్రామ్స్. థ్యాంక్ యూ.
The voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. Idi Bharatiya Swaram.